ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గరుడ పురాణంలోకి మళ్ళీ స్వాగతం పలుకుతున్నాం. సదాచారాల్లో భాగంగా దానము యొక్క ప్రాశస్త్యాన్ని గరుత్మంతునికి విష్ణు వివరించాడు. గరుత్మంతుడు పురాణంగా రచించాడు. దానిని వేదవ్యాసుడు మనకి 19 శ్లోకాలతో అందించాడు. దానం ఫలితం ఆశించకుండా చేస్తే అన్ని ఫలితాలు ఇస్తుంది. దానం చేసేటప్పుడు ఈ దానము వల్ల నాకు ఈ కోరిక తీరాలి, ఈ ప్రయోజనము రావాలి అని ఆశించకుండా చేసే దానాన్ని నిష్కామదానము అంటారు. అసలు ఇది గొప్ప దానం. నేను 10 రూపాయలు ఇస్తున్నాను కనుక నాకు 10 లక్షలు రావాలి అని కోరుకోవడం ఉంటే అది వ్యాపారం అవుతుంది. అప్పుడు దానివల్ల సంపూర్ణమైనటువంటి ఫలితం రాదు. అసలు ఫలితం లేకుండా కోరుకోవడం వల్ల, ఫలితం లేకుండా దానం చేయటం వల్ల వద్దన్న ఫలితం వస్తుంది. విపశ్చిత్తన ఒక రాజున్నాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన యావజ్జీవితం దాన ధర్మాలతో గడిపాడు. అటువంటి మహాత్ముడు మరొకడు లేడు అనిపించుకున్నాడు. ఆయన జనక మహారాజ పరంపరలో వాడు. విదేహ దేశాన్ని, మిథిలా నగరాన్ని రాజధానిగా చేసుకుని విదేహ దేశాన్ని పరిపాలించిన మహాత్ముడు, కృతయుగం నాటివాడు. ఆయన పేరే విపశ్చిత్. ఈ రాజులందరినీ జనకులనే పిలుస్తారు. ఇప్పుడు సీత తండ్రి శీరధ్వజుడు అని పిలువబడేటటువంటి జనకుడు, ఆయన త్రేతాయుగం వాడు. ఈ విపశ్చిత్తు ఒకనొకప్పుడు ఒక కల్పంలో కృతయుగం నాటివాడు. ఈ మహాత్ముడు ఎన్నో దానాలు ధర్మాలు చేసి శరీరం విడిచిపెట్టాక నరకానికి వెళ్ళాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఇది ఎక్కడ గొడవరా, నేను బతికున్నంతకాలం మాట వరసకు కూడా ఎప్పుడూ దానం ధర్మం తప్ప పాపమే చేయలేదు. ఎప్పుడు ఏ విధమైనటువంటి పరధనాన్ని కోరడమో పరస్త్రీని కోరడమో చేయలేదు. అటువంటిది నేను ఎందుకు నరకానికి వచ్చాను అనుకుంటూ ఉండగా యమకింకరుడు, ఏమండి ఇవన్నీ నరకకుండాలండి, ఇదండి కుంభీపాకం అండి, ఇది అసికృంతవనం అండి, ఇది అసిపత్రం అండి, ఇది నికృంతనం అండి, ఇది లాలాజలం అండి, ఇది పూయూషం అండి, ఇది మ్లేఖం అండి, ఇది భగంధరం అండి అని నరకాల కుండాలు పేరు చెబుతూ నరకం అంతా చూపించాడు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, నాయన నరకాన్ని అణువణువుని నాకు చూపిస్తున్నావు, ఏ వంకతో అయినా నరకం చూడటం కోసమైనా నేను నరకానికి వచ్చినట్టే కదా, కాకపోతే పాపాత్ములు నరకంలో శిక్షను భవిస్తున్నారు, నేను కేవలం నరకకుండాలని చూస్తున్నాను, నరకము చూడడము కూడా పాపమే అని శాస్త్రం చెబుతున్నది, ఎంతో పాపం చేస్తే కానీ నరకానికి రాడు, నేనే పాపం చేశాను, యావజ్జీవితం దాన ధర్మాలే చేశాను, తనను తాను పొగుడుకోవడం తప్పంటారు కాబట్టి పొగుడుకోవడం లేదు కానీ నేను చేసిన గోదానాలు, నేను చేసిన భూదానాలు లెక్కే లేవు కదా అంటే, అప్పుడు యమకింకరుడు అన్నాడు, నీవు యావజ్జీవితం పుణ్యం చేసావు, ఓ చిన్న దోషం చేసావు, ఆ చిన్న దోషం వల్ల ఈ నరకానికి వచ్చావన్నాడు. ఏమిటండి ఆ దోషం అన్నాడు ఈయన. నీకు ఇద్దరు భార్యలు, అందులో ఒక భార్యను ఎక్కువ ప్రేమగా చూసి రెండో భార్యని కొంచెం తక్కువ ప్రేమతో చూసావు. నిజానికి ఆ కించిత్ పక్షపాతం బయట వాడికి తెలియదు, ఒక రాజుగారికి తప్ప. ఎంత కష్టమండి ధర్మం. అసలు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారట, ఇద్దరు భార్యల్ని నెత్తి మెత్తుకు పెట్టుకు చూశాడు. అందులో పెద్ద భార్యని ఓ రవ్వంత ఎక్కువగా చూశాట, చిన్న భార్యని కొంచెం తక్కువ ప్రేమతో చూశాట. నిజానికి ఆ భార్యలకి ఆయన సమానంగానే చూస్తున్నాడు ఇద్దరిని అనిపించింది తప్ప, ఎవరి మీద పక్షపాతం చూపిస్తున్నట్టు వాడు కూడా అనిపించలేదు. కానీ ఇది యమకింకరులకు తెలిసిపోతుంది, ఎవడికి తెలిసిపోతుంది. మనం ఇక్కడ ఎన్నో రహస్యాలుగా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ రెండవ గంటి వాడికి తెలియదు అనుకుంటున్నాం, కానీ రెండవ గంటి వాడికి కాదు, రోజు మొండి గంటి వాడు ఆయన యముడు చూస్తూనే ఉంటాడు. ఆయనకి తెలియకుండా ఏది దాచలేం, ఎదురుగుండా కూర్చుని రెండు చేతులు తొడించి మా గురువు గారి దండమని లోపల దిక్కుమాలాడు రోజులు అయ్యవని 5 గల చావబడుతున్నాడని అనుకున్నావా, ఇది ఎవడికి తెలుస్తుంది. ఎన్ని గొడవలు అనుకుంటున్నారు, ఒకటే రెండా. అందువల్ల నువ్వు కించిత్తు దోషం చేసావు, ఈ కాస్త పాపమునకు నరకం చూడవలసి వచ్చింది, నరకాన్ని అలా పై పై చూసి చూడడం వల్ల నువ్వు చేసిన ఆ కాస్త పాపము, ఆ కించిత్ పాపము తొలగిపోతుంది, అప్పుడు నేను స్వర్గానికి పంపుతాం, అన్నాడో లేదో. ఎంతలో కుంభీపాక నరకంలో ఉన్నటువంటి వాళ్ళంతా, మహారాజా మహారాజా, మేము నానాయాతన పడిపోతున్నాం, భయంకరమైన బాధ అనుభవిస్తున్నాం, నువ్వు ఇక్కడికి రాగానే నీ శరీరం నుంచి ఒక చల్లగాలి వస్తోంది, ఆ చల్లగాలితో ఈ నరకంలో ఉన్న యాతన తొలగిపోతోంది, మండు వేసవకాలంలో ఏసీ రూములోకి వెళ్ళినంత దానికంటే ఎక్కువ హాయిగా ఉంది నువ్వు ఇక్కడికి రాబట్టి, పైగా నీ శరీరం నుంచి సువాసన వస్తోంది, మా శరీరానికి కత్తులు తగులుతున్న, ఈటలు తగులుతున్నా, లేక కుండలో ఉన్న నూనె తగులుతున్నా బాధ కలగడం లేదు. అంటే నువ్వు పుణ్యాత్ముడివి గనక నీ వల్ల నరకంలో ఉన్న మాకు నరక యాతన పోయి సుఖం కలుగుతోంది, మాకు సుఖం ఇవ్వడానికి కొంతసేపు ఇక్కడ ఉండు అనగానే ఈయన తెల్లబోయాడు. వెంటనే యమకింకర, ఇక్కడున్నటువంటి కింకరులంతా, ఇక్కడున్నటువంటి పాపాత్ములంతా నా వల్ల సుఖం పొందుతున్నాము అంటున్నారు, వాళ్ళకి సుఖం ఇవ్వడం కోసం నేను నరకంలోనే ఉంటాను, నా పుణ్యమునకు నేను స్వర్గమునకు పోవాలనుకోవడం లేదు, ఇక్కడే ఉంటాను అన్నాడు. అన్నాడో లేదు అక్కడికి యముడు ఇంద్రుడు వచ్చారు. వచ్చి, మహారాజా, నువ్వు చేసిన కాస్త దోషము ఈ నరకకుండములను సందర్శించటం వల్ల పోయింది, ఇక నువ్వు ఈ నరకంలో ఉండవలసిన అవసరం లేదు, మాతో పాటు స్వర్గానికి వచ్చేయి అన్నారు. యముడేమో స్వర్గానికి పంపడానికి, ఇంద్రుడేమో స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చామన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, లేదండి, ఎంతో పూర్వం నేను అమాయకత్వంతో ఎందుకు నరకానికి వచ్చాను, అన్ని పుణ్యాలు చేశాను అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇక్కడ ఎంతోమంది పాపాత్ములు నానాయాత్ర పడి శిక్షలు అనుభవిస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళను చూస్తే జాలి వేస్తోంది, నేను ఇక్కడున్న కాసేపు నా వల్ల వాళ్ళకి సుఖం కలుగుతుందిట, 10 మందికి సుఖం ఇవ్వడం కంటే వేరే పుణ్యం ఏమున్నది, ఆ స్వర్గం ఏదో మీరే అట్టే పెట్టుకోండి, నేను నరకంలో ఉంటానగా, నువ్వు నరకంలో ఉండడానికి వెళ్ళేదే బాబు, ఎవరికి కేటాయించిన ఇంట్లో వాళ్ళే ఉండాలి, ఎవరి గృహాలు వాళ్ళవే, హోటల్లో రూములు కేటాయిస్తారు, ఎవరు వాళ్ళది మార్చుకుంటే అంటే కుదరదు అన్నాడు యముడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఇంతవరకు ఏమైనా పుణ్యములు చేశానా, చేసి ఉంటే నా పుణ్యఫలం ఎంతో చెప్పండి అన్నాడు. మార్కండేయ పురాణంలో ఈ కథని అద్భుతంగా రాశారండి, గరుడ పురాణంలో క్లుప్తంగా చెప్పారు, అందులో ఇంకొంచెం ఎక్కువగా చెప్పారు. తారల లెక్క కాగా శికతాతతి లెక్క, భయంకరంపు వారి ముగ్ధారల లెక్క. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో ఎవరూ లెక్క పెట్టలేరు, అవైనా లెక్క పెట్టచ్చేమో, నువ్వు చేసిన దాన ధర్మములను లెక్క పెట్టలేము, అంటే నక్షత్రముల కొలది నువ్వు దానాలు చేసావు. ఒకసారి ఆలోచించండి, రాత్రిపూట ఆకాశంలో మిలకలు నాడుతూ కొన్ని కోట్లు కోట్లు నక్షత్రాలు కనబడతాయి, అవి ఈ సృష్టిలో ఎవడైనా లెక్క పెట్టగలడా, అలాగే ఈయన చేసిన దానములు లెక్క పెట్టలేరట, అలాగే సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులు ఎవరైనా లెక్క పెట్టగలరా, అవైనా లెక్క పెట్టవచ్చేమో, నువ్వు చేసిన పుణ్యకార్యములు లెక్క పెట్టలేము, అంటే నువ్వు అన్ని పుణ్యములు చేసావు. వర్షాకాలంలో నల్లని కారు మబ్బులు ఆకాశంలో అలుముకున్నప్పుడు ఆ మబ్బుల నుండి దబదబ కింద పడుతున్న వాన చినుకులు ఎవరైనా లెక్క పెట్టగలరా, ఆ చినుకులు కూడా లెక్క పెట్టవచ్చేమో, కానీ నువ్వు చేసిన పుణ్యకార్యములు లెక్క పెట్టలేవు, అన్ని పుణ్యములు చేసావు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ పుణ్యము ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది, ఎందుకని ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యడు. ఈ నరకంలో ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు నీకు ఘృణామతి జారి కలిగింది, అయ్యో వీడు నరకంలో యాతన అనుభవిస్తున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు అని వాళ్ళని చూచి నువ్వు జారిపడ్డావు, ఈ జారి వల్ల ఎంతో పూర్వం నువ్వు చేసినటువంటి పుణ్యం లక్ష గుణంబులయ్యడి, లక్ష రెట్లు పెరిగిపోయింది, కాబట్టి ఇక నీ పుణ్యమును వర్ణించడం ఆదిశేషుడి వల్ల కాదు, బృహస్పతి వల్ల కాదు, చతుర్ముఖ బ్రహ్మ వల్ల కాదు అనగానే, అయితే ఒక పని చేద్దాం, ఇంతవరకు మీరు చెప్పిన ఈ పుణ్యం మొత్తం అంతా వాళ్ళకి ధారపోసేయండి, ఈ పుణ్యంతో వాళ్ళని స్వర్గానికి పంపేయండి, నాకు ఆ శిక్ష వేయండి, ఆ నరక శిక్ష నాకు వేయండి అన్నాడు. అనగానే ఆకాశం నుంచి ఆయన మీద పుష్పవర్షం కురిసింది, మొత్తం నరకంలో ఉన్న వాళ్ళంతా క్షణాలలో పుణ్యాత్ములుగా మారిపోయి స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన, అయితే నా పుణ్యం వాళ్ళకి వెళ్ళిందనమాట, వాళ్ళంతా పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళారనమాట, ఇక ఇంకా ఎందుకు ఆలస్యం, ఆ కుంభీపాక నరకంలో నన్ను వెయ్యండి, వాళ్ళ పాప నేను స్వీకరిస్తానగానే, అప్పుడు ఇంద్రుడు నవ్వి, ఇక కుంభీపాక ఎక్కడుంది, నీ పుణ్యం ధారపోయడంతో ఇప్పుడు ఆ పుణ్యం కోట్లు కోట్లు రెట్లు పెరిగిపోయింది, ఇతరులకు మన పుణ్యం దానం చేయడం వల్ల ఫలితం ఆశించకుండా దానం చేయటం వల్ల నీ పుణ్యం అనంతమయ్యింది, ఎన్ని కల్పములు గడిచినా నీ పుణ్యం చెక్కు చెదరదు అని అప్పుడు ఇంద్రుడు చెప్పాట. ఏమని, దానము చేసేటప్పుడు మనం ప్రయోజనం ఆశించకుండా, ఒకవేళ ఈ దానం వల్ల మనకు నష్టం కలిగినా పర్వాలేదు అనుకుని దానం చేస్తే అటువంటి వాడి పుణ్యం అనంతమవుతుంది, ఆ పుణ్యమును లెక్క పెట్టలేరు. నాయనా నువ్వు అలాంటి పుణ్యం చేసావు. చాలామంది దానం చేసేటప్పుడు 100 సార్లు పేర్లు చెప్పించుకుంటారు, 100 సార్లు గోత్రనామాలు అడుగుతారు, కన్ఫర్మేషన్ అయ్యిందా లేదా అని గజగజలు అడిగిపోతారు, రూపాయి ఇచ్చి 100 సార్లు అనౌన్స్ చేసుకుంటారు. కానీ దానికంటే గుప్తముగా మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా, ఫలితం ఆశించకుండా నిష్కామముగా దానము చెయ్యాలి. అలా దానము చేసినటువంటి వాడి పుణ్యము ఇంతింతని ఎవరో చెప్పలేరు అని ఇంద్రుడు చెప్పాడు. ఇది గరుడ పురాణం చెబుతున్న గొప్ప మాట మనకి. కాబట్టి దానం చేసేటప్పుడు మనం కోరిక లేకుండా దానం చేయాలి. మనం ఏదో దానం చేసాం కాబట్టి ఈ దానం వల్ల మాకు పిల్లలు పుట్టాలి, లేక మంచి ఉద్యోగం రావాలి, ఇంకేదో శుభం కావాలని ఏమనుకోకండి. నేను భగవదర్పితంగా గురువు గారి మీద ఉన్న భక్తితో ఆయనకి ఇంత దానం చేసేసాను, లేదా ఫలానా పురోహితుడికి ఇచ్చాను, లేదా ఫలానా దరిద్రుడికి ముష్టివాడికి ఇంత అన్నం పెట్టాను అనుకుని పెట్టేయంతే. అలా ఎప్పుడైతే నువ్వు ఫలితం ఆశించకుండా ఆ వ్యక్తిని, అంటే దానం పుచ్చుకుంటున్న వాడిని భగవంతుడిగా భావించి దానం చేస్తావో అప్పుడు నీ పుణ్యం పుచ్చిపోతుంది. పుణ్యం పుచ్చిపోవడం అంటే మీరు వినే ఉంటారు, పుణ్యం పుచ్చిపోవడం అంటే అర్థం ఏంటి, పుణ్యం విపరీతంగా పెరిగిపోయింది, ఎక్కువైపోయింది అని అర్థం అనమాట. ఒక ఇంట్లో బాగా బియ్యాలు ఎక్కువైపోయాట, తిందామంటే కూడా ఇంక ఇంట్లో ఎవరు లేరు, ఎంతమంది తిన్నా ఇంకా 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 ధాన్యం అలా ఉండిపోయింది. దానం చేస్తున్నా సరే ఆ ఇంట్లో ఉన్న బియ్యం అలాగే ఉండిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, కొంతకాలానికి ఎక్కువైపోయి బియ్యం తినేవాడు లేక ప్రపంచంలో ఎంతమందికి పంచిపెట్టినా తరక్క ఆ బియ్యం కొంతకాలానికి పుచ్చిపోతాయట. మన పుణ్యం కూడా ఇంకా వాడడానికి వీల్లేనంత ఎక్కువ చేసేయటం వల్ల ఆ పుణ్యం పుచ్చిపోతుందంట అనమాట. అంటే మన పుణ్యం అంత పెరిగిపోయిందని అర్థం. మన సామెతలు కొన్ని పుణ్యం పుచ్చిపోయిందని ఆ శబ్దానికి అర్థం, ఆ పుణ్యం ఎంతకాలం వాడినా తరగట్లేదు, ఇక తరగని పుణ్యం కొంతకాలానికి అమ్ముతున్నవాడు పుచ్చిపోతుంది అనమాట, అంత ఎక్కువ పుణ్యం చేశాడని అర్థం. అలాగే నీ కూడు కుక్కలు తినవు అంటే ఇంటి నిండా తిండి ఎక్కువైపోయి ఆఖరికి కుక్కలు కూడా తినడం లేదనమాట, అంత తిండి ఉంది ఆ ఇంట్లో, అంత సంపద ఉంది అని అర్థం అనమాట. అలా మనం ఫలితం ఆశించకుండా దానం ధర్మం చెయ్యాలి. ఈ దానములు నిత్యము, నైమిత్తికము, కామ్యము, విమలము అని 4 రకాలుగా చెప్పారు. నిత్యం చేసే దానం, ఏదో మనకు తోచింది, ఓ ముష్టివాడు కనపడ్డాడు వాడికి 1 రూపాయి ఇచ్చాం, ఏదో కాకి కనపడింది దానికి ఎంత తంతిగా పెట్టాం, ఇలా నిత్యము ప్రతిదినము ఎంతో కొంత చేసే దానమును నిత్యదానము అంటారు. కొంతమంది ఇప్పటికి కూడా అలా చేస్తూనే ఉంటారు. నేను అడిగి ఒక ఆయన ఉండేవాడు, మా చిన్నప్పటి సంగతి చెప్తాను, ఆ రోజుల్లో పావలా పెడితే ఇంత మిఠాయి వచ్చేది, పావలాకి శనగపప్పు కూడా వచ్చేది, పావలా కాసులు అని ఉండేవారండి మా చిన్నప్పుడు. పావలాను కాసు, 10 పైసలు బిళ్ళ, పైసా బిళ్ళ కూడా చూశాను నా అదృష్టవశాత్తు. పైసా బిళ్ళ తొందరగా పోయింది, కానీ పావలా మాత్రం దాదాపు నేను 8వ తరగతికి వచ్చి 9వ తరగతికి వచ్చే రోజుల్లో కూడా పావలా పెడితే ఈ మాత్రం మిఠాయి పంపులు ఇచ్చేవారు. ఇప్పుడు పావలయ్యా 25 రూపాయలు పెడితే ఏమి రావట్ల. ముష్టివాడు కూడా మా ఇంటికి వచ్చి మొన్న మధ్యన ప్లీజ్ గివ్ మీ అట్లీస్ట్ 100 రూపీస్ అన్నాడు ఇంగ్లీష్లో, పోయి ఇంగ్లీష్ ముష్టివాడు. అందువల్ల కాలప్రభావంలో 100 లేదు నా 100 లేదు. లంచాలు కూడా అన్నిటికీ మినిమం 1 లక్ష అడుగుతారు. ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే వాడి దగ్గరకు వచ్చి అందరూ ఏమన్నా ఇంత పెసర డీవియేషన్ ఉంటే ప్లాను 5 లక్షలు ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, 1 లక్ష ఇస్తావా అని అడుగుతారు. ఇంకా మనం ఏం బతుకుతాం ఈ కాలంలో, అన్నిటికీ లంచాలి, అన్నిటికీ మోసమే బాబు. కొన్ని చెబితే భయం కూడా కలుగుతుంది, అంతలా తయారైపోయింది వాళ్ళు. కానీ మా చిన్నప్పుడు పావలాకి వీలు ఉండే రోజుల్లో ఓ మహానుభావుడు ఉండేవాడు మా ఇంటి దగ్గర, రోజు ఇన్ని పావలాలు మూట కట్టుకుని అక్కడ మావుళ్ళమ్మగుడి కాదు మావుళ్ళమ్మగుడి భీమరావు గుడి మారెమ్మగుడి అని ఉండేది గణపరావులు. ఆ మారెమ్మగుడి దగ్గర కొంతమంది ముష్టివాళ్ళు అటు ఇటు 2 వైపులు కూర్చునేవారు, ఓ 10 మందో 12 మంది అందరికీ తలో పావలా వేసుకెళ్ళేవాడు. 10 పైసలు ముష్టివాడికి వేస్తేనే ఎక్కువ అనుకున్న రోజులు రోజు పావలా వేసి వెళ్ళేవాడు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. సంస్కృత మాస్టర్ అబ్బాయిలు వచ్చారని నాకు మా తమ్ముడికి అందరికీ తలకో పావలా ఇస్తే అదేంటంటే ముష్టివాడికి వేసి మా అబ్బాయిలకు వేస్తారని మా అమ్మ. అప్పుడే లెంపలు వేసుకుని ముష్టివాడికి వేసినట్టు వేయట్లేదమ్మా, మహాపండితులకి వాళ్ళ పిల్లలకి ఇంత పెసర దానం చేస్తే మాకు పుణ్యం వస్తుంది. పుణ్యం గురించి కూడా ఆలోచించడం, మహాపండితుల హృదయంలోకి మా డబ్బు పెడితే చాలు అని అందరికీ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచిపెట్టేవాడు, పప్పు పిల్లలు పంచిపెట్టేవాడు, నిత్యం చేసేవాడు. ఇలా రోజు ఎంతో కొంత తన సొమ్ము దానం చేస్తే దాన్ని నిత్యదానం అంటారు. ఈ నిత్యదానం వల్ల సత్సంతానం కలుగుతుంది, పిల్లలు బాగుపడతారు. మీకు పిల్లలు పుట్టట్లేదనే బెంగ ఉంటే నిత్యం ఎంతో కొంత మనం నాశనం కాని రీతిలో దానం చేసుకోవాలి. దానివల్ల సంతానం కలిగి తీరుతుంది. నిత్యదానం వల్ల ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే సంతానం కలుగుతుంది. ఇక రెండవది కామ్యదానం అంటే ఏమిటనమాట, ఒక్కొక్కప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తీరడానికి దానం చేస్తాం, దాన్ని కామ్యదానం అంటారు. ఉదాహరణకి శరీరంలో బాగా పుండ్లు పెరిగిపోయి రసి గారిపోయి బాధ కలుగుతుంది అనుకోండి, అలాంటప్పుడు 4 కేజీల తోటకూర, కొంత డబ్బు ఇలాంటివి దానం చేస్తే ఈ రసికారే పుండ్ల రోగం, వ్రణముల రోగం పోతుంది. శరీరంలో కొంతమందికి కురుపులు పుళ్ళు ఎక్కువ పడిపోతూ ఉంటే 4 కేజీల తోటకూర కానీ, దాంతోపాటు కొంత బంగారం కానీ లేదా దక్షిణ కానీ ఏదో ఒకటి దానం చేయాలి. ఈ తోటకూర దక్షిణ లేక బంగారము దానం చేయడం వల్ల ఏమవుతుందన్నమాట, తోటకూరతో పాటుగా నేను చెప్పేది తోటకూరతో పాటు బంగారం దక్షిణ దానం చేస్తే ఈ పుండ్లు తొలగిపోతాయి. నేను చూశాను అలాంటి వాడు, ఓ 4-5 సార్లు అలా దానం చేసిన వాడికి కొంతకాలానికి మందు పట్టించి ఈ పుండ్లు తగ్గుతాయి. అంటే వీడు ఎందుకు దానం చేస్తున్నాడు ఇప్పుడు, తన శరీరమునకు ఏర్పడిన రోగము తొలగడం కోసం దానం చేస్తున్నాడు, కోరికతో చేస్తున్నాడు, కామ్యదానం అన్నారు దానిని. అలాగే నువ్వులు దానం చేస్తే ఏళ్ళనాటి శని తొలగిపోతుంది కాబట్టి శనిదోషం పోవడం కోసం నువ్వులు దానం చేశాడు, ఇప్పుడు ఏమనిపిస్తుంది అనమాట, కామ్యదానము అని పిలువబడుతుంది. కోరికతో చేస్తున్న దానం కనుక. ఒక గురువు గారు 18 అడుగులు శివలింగం ప్రతిష్ఠించాలనుకున్నారు. ఈ శివలింగానికి 100, 1000, 1000 ఎంతో కొంత దానం చేస్తే ఈ దానం వల్ల ఆలయం కట్టించిన పుణ్యం, ఈ పుణ్యం వల్ల గృహం శాంతితో సమృద్ధితో ఉంటుంది కాబట్టి ఈ ఆలయ దానం నిమిత్తం లేదా భూదానం నిమిత్తం నేను చేస్తున్నాను, దీనివల్ల నాకు ఈ కోరిక తీరాలి అని సంకల్పించి దానం చేస్తే దాన్ని కామ్యదానం అన్నారు. నష్టమే లేదు, అది కూడా మంచిదే. కామ్యదానం పూర్వం చేసేవారు. ఇప్పుడు దున్నపోతు దానం చేస్తే అమ్మాయికి ఉన్నటువంటి దోషాలు పోయి పెళ్ళి అవుతుంది శాస్త్రం. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి అవ్వకపోతే పూర్వం దున్నపోతులు దానం చేసేవారు, దానివల్ల తొందరగా పెళ్ళి అయ్యేది. దున్నపోతు మళ్ళీ ఆ దున్నపోతు వృషణములు చితక్కు కొట్టబడినది కాకూడదు అనమాట, అటువంటి దాన్ని దానం చేస్తే వెంటనే అయిపోతుంది కళ్యాణం. నేను అలా చూశాను. ఏలూరులోనే ఒక గొప్ప కోటీశ్వరుడైన వ్యాపారి కూతురికి పెళ్ళి అవ్వకపోతే దున్నపోతు దానం చేయించేశారు, చేయించగానే 6 నెలలు తిరగకుండా అమ్మాయికి పెళ్ళయింది. పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఇవన్నీ కామ్యదానములు అంటారు. కామ్యదానముల వల్ల పాపాలు తొలగుతాయి, రోగాలు తొలగుతాయి, కోరికలు తీరుతాయి, సంతానం కోసమో పెళ్లి కోసమో లేక ఉద్యోగం కోసమో ఈ దానాలు చేయాలి. నవధాన్యాలు, కూరగాయలు ఇవన్నీ దానం చేయటం మనకి లాభం. ఇక నైమిత్తిక దానం, ఏదో ఒక నిమిత్తం కోసం దానం చేయాలి. అనగా ఏమిటి, వైశాఖ మాసంలో ఈ దానం చేస్తే మంచిది అని చెప్పారు, చేయటమే. వైశాఖ మాసంలో బంగారము గొడుగు చెప్పులు దానం చేస్తే చాలా లాభం అని యమలోకానికి వెళ్ళని చెప్పారు. ఇది ఆ నిమిత్తంగా చేస్తున్న మాసం కోసం. అలాగే గొడుగు చెప్పులు కలిపి జ్యేష్ఠ మాసంలో దానం చేస్తే అటువంటి వాళ్ళు యమ మార్గంలో పైనుంచి వెళతారు, కింద నుంచి వెళ్ళరు. మీకు రహస్యం చెప్పాలి, గరుడ పురాణం చాలా గొప్పది. అందులో పాపాత్ములు వెళ్ళే ఒక మార్గం గురించి ప్రేతకల్పంలో చెప్పబడి ఉంది. గరుడ పురాణంలో పాపాత్ముడు యాతనా శరీరంలో ప్రవేశపెట్టబడి యమలోకమునకు యమకింకరుల చేత ఈడ్చుకొని పోబడతాడు. యమకింకరులు 3 వచ్చి ఈ పాపాత్ముడు యాతనా శరీరం మెడకు తాడు తగిలించి ఆ తాడు ఏదో పశువు కట్టినట్టుగా కట్టేసి వాడిని గొర్ర ఈడ్చుకుపోతాడనమాట. మనం పశువుల్ని సంతలోకి ఈడ్చుకుపోయినట్టుగా, గేదెల్ని ఆవుల్ని ఈడ్చుకుపోయినట్టుగా, మేకల్ని ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకుపోతాడు. మన భూలోక కాలమానం ప్రకారం 12 మాసములు వాడు యమ మార్గంలో నడిచి వెళ్ళాలి. ఈ 12 నెలలు వాడు వెళ్ళేటటువంటి మార్గం అత్యంత భయంకరంగా ఉంటుంది. రాళ్లతో, ముళ్లతో, చీము నెత్తులు నిండినటువంటి నదులతో, మొసళ్లతో కూడినటువంటి మడుగులతో అతి భయంకరంగా ఉంటుందన్నమాట. మనకి ఉమ్మడి కుటుంబ సినిమాలో పద్యం ఉంటుంది సార్, ఆ పద్యం అంతా ఇందులోదే, గరుడ పురాణంలోదే. కాలు మోపిన చాలు
కస్సున అరికాలు కోసుకపోయ డిక్కూసురాళ్ళు అడుగు మోపిన చాలు వడలు జిల్లని పిల్చెడి మడుగు నీళ్ళు పులులు సింహాలు శరభాలు పోవ పోవ కటిక చీకటి కనరాదు కాలిత్రోవ మాట వినవేల ఓ వేల మరల వేల.
ఈ పద్యాన్ని ఎక్కడ అనుకుంటారు? కేవలం గరుడ పురాణంలో ఉన్న వర్ణనే. అలా కాలు పెడితే చాలా మార్గంలో అరికారు కస్సుల కోసుకుపోతుంది. అటువంటి అంత భయంకరమైన కూసురాళ్ళను ఉంటాయి, అంటే కత్తుల్లా పొదులుగా ఉండే రాళ్ళు అనమాట. ఆ రాళ్ల మీద అడుగుపెట్టి వీడి కాళ్ళు తెగిపోతూ ఉంటే, రక్తం కారిపోతూ ఉంటే వీడు గిజగిజలాడిపోతాడు, మళ్ళీ ఆ కాళ్ళు అతుక్కుపోతూ ఉంటాయి. దారిలో కొన్ని మడుగులుంటాయి, ఆ మడుగులలో నీళ్లు ఎలా ఉంటాయో తెలుసా? బదరీ కేదారంలో నీళ్ల కంటే చాలా చల్లగా ఉంటాయి. అందులో అడుగు పెట్టగానే శరీరం కట్టగట్టేస్తుంది, స్తంభించిపోతాడు వాడు. దాన్ని కోల్డ్ బర్నింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ యాతను అనుభవించిన వాడికి తెలుస్తుంది, ఏం సరస్వతీ నదిలో స్నానం చేస్తే శరీరం అలా విసుగుపోయింది బాబు, గంగోత్రిలో స్నానం చేస్తే కాసేపటిదాకా మా అన్నయ్య గారు బయటికి రాలేకపోయాడు యమునోత్రిలో మా పెద్దన్న గారు, మేము చేతులు పుట్టుకులు ఆగవలసి వచ్చింది. అటువంటిది ఆ యమ మార్గంలో ఉన్న నదులు ఇంకెంతలా ఉంటాయో ఆలోచించండి. దారిలో సింహాలు శరభాలు తోడేళ్ళు మీదబడి చీల్చి పీకి కండలు లాగుతూ ఉంటే వీడు గదగదలాడిపోతాడు. అది ఆ మార్గం. ఆ మార్గంలో నడిచి వెళ్ళాక ఆ తర్వాత శిక్షలు వేరే పక్కన పెట్టండి. అసలు ముందు నడిచేటప్పుడు ఎంత శిక్ష ఉంటుంది. అదే జ్యేష్ఠమాసంలో చక్కని చెప్పులు మంచి గొడుగు ఒక మహాత్మునికి దానం చేస్తే, ఒక పురోహితుడికో అర్చకుడికో దానం చేస్తే, ఈ యమ మార్గంలో నడిచి వెళ్లకుండా బైపాస్లో విమానంలో పెడతాడు, దివ్య విమానంలో యమలోకానికి వెళ్ళిపోతాడు అనమాట. యమలోకంలో శిక్షలు పక్కన పెట్టండి, అవి ఎలా అనుభవించాలి, కనీసం ప్రయాణం చేసే రూట్లో అయినా యాతలు లేకుండా పెడతాడ. గొడుగు చెప్పులు ఇల్లు ఈ మూడు దానము చేసినటువంటి వాడు ఆ మార్గంలో వెళ్ళాడు. అది కూడా శరీర వాడికి చేయాలి, అపాత్రుడికి చేయకూడదు. ఇవన్నీ నైమిత్తిక దానములు అని పిలువబడతాయి, ఏదో ఒక నిమిత్తం కోసం చేసేటటువంటి దానములు అనమాట. జీవితంలో ఎవరికైనా ఒక మహానుభావుడికి భూదానం చేశామంటే, ఒక గజము రెండు గజములో సరైనటువంటి వాడికి భూదానం చేస్తే, అటువంటి వాడు మాట వరసకి కూడా యమలోకంలో ఉన్న శిక్షలు అనుభవించడు, ఉత్తమ లోకాలు కడతాడు. అది నైమిత్తిక దానమే. ఇక నాలుగవ దానం విమల దానం. ఇంక ఈ విమల దానంలో నాకే కోరిక లేదు, అవతల వాడు ఎవరో నాకు అనవసరం, నేను ప్రతి ప్రాణిని పరమాత్మగా చూస్తాను. ఇచ్చేవాడు విష్ణువు, పుచ్చుకునేవాడు విష్ణువు అని కానీ లేదా శివుడే దాత, శివుండే భోక్త అనుకోవాలి. అగస్త్యుడు ఏం చేశాడండి? శివోదాత శివోభోక్త అని సంస్కృతంలో కాశీఖండంలో రాశారు. దాన్నే శ్రీనాథుడు శివుడే దాత శివుండే భోక్త, శివుడే చేయుల్ మఖాదిక్రియల్, శివుడే సర్వము నే శివుండనను చింతింపుతుం పాడుతుం, సవిధ శ్రీఫల వృక్షవాటికల భస్వస్రాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠ అని సంభావింపుతూ పాడుతూ. దానం చేసేవాడు శివుడు, ఆ దానం స్వీకరించి అనుభవించేవాడు శివుడే, అంటే ఇచ్చేవాడు శివుడే, పుచ్చుకునేవాడు శివుడే, శివుడే యజ్ఞములు చేస్తున్నాడు, శివుడే సర్వం, నేనే శివుణ్ణి అనుకుంటూ ఉండేవాట. అందువల్లే ఆయన నక్షత్రం అయ్యాడు, శివుడి సన్నిధానంలో తెరగలుగుతున్నాడు. విమల దానము అనగా ఇచ్చేవాడు పుచ్చుకునేవాడే పరమాత్మ, నేనేం చేయడం అంతా పరమాత్మే చేయిస్తున్నాడనే భావనతో చెయ్యాలి. అది కొంచెం కష్టమే. దానం చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనుకోకుండా పరమాత్ముడు చేయిస్తున్నాడని ఎంతమంది అనుకోగలుగుతారండి? ఏమండోయ్ నేను అప్పుడు ఇంత ఇచ్చాను నీకు అప్పుడు ఇచ్చాను అని చెప్పుకోకుండా ఉండడం చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళు ఉన్నారు మన సత్సంగంలో, బోలేడు అంతమంది ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. ఈ పురాణాలు వెళ్ళలేక సీరియల్స్ కోసం మధ్యలో సత్సంగంలోంచి లెఫ్ట్ అని రాసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మ వాళ్ళది, యమలోకానికి పోయేవాళ్ళు ఎవడు బాగుదేగాడు. మహాత్ములు ఎంతోమంది నేను కళ్ళారా చూశాను, వాళ్ళందరూ విమలదాతలు, పరమ పూజ్యులు వాళ్ళు. తాత్కాలికంగా పూర్వజన్మ కర్మ వల్ల కష్టములు అనుభవించినప్పటికీ చిట్ట చివరికి వాళ్ళదే విజయం. మహానుభావులు చేసిన పుణ్యం వాళ్ళని రక్షిస్తుంది. తెలుసో తెలియకో ఇది వరకు చేసిన మహాపాపములన్నీ ఈ విమల దానం వల్ల తొలగిపోతాయి. అందువల్ల తప్పనిసరిగా మనం భగవంతుడే చేయిస్తున్నాడు, భగవంతుడే పుచ్చుకుంటున్నాడని దానం చేయాలి. ఈ దానములు కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు చేస్తే మంచిదో చెప్పారు. ఉత్తరాయణం అంటే మకర సంక్రమణం రోజున, సంక్రాంతి రోజున. దక్షిణాయనం, ఇదిగో రేపు రాబోతున్నది జ్యేష్టం అయ్యాక ఆషాఢం వస్తుంది, కర్కాటక సంక్రమణం వస్తుంది, అప్పటితో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆ దక్షిణాయన కాలంలో మకర సంక్రమణ కర్కాటక సంక్రమణ కాలంలో, ఇక మహావిషువత్ కాలంలో, విషువత్తులు అనగా పగలు రాత్రి ఈ రెండు సమానముగా ఉంటాయి. సాధారణంగా సంవత్సరానికి రెండు రోజులు మార్చిలోను సెప్టెంబర్లోను కూడా పగలు రాత్రి సమానంగా ఉంటే వాటిని విషువత్ కాలం అంటారు. ఆ కాలములో ఇక్కడ కొంచెం మీకు ఆ విషయం చెప్పాలి. కర్కాటక రాశి నుండి ధనువు రాశి వరకు సూర్యుడు ఉండే కాలం దక్షిణాయన కాలం అంటాం కదా. ఈ దక్షిణాయన కాలం ప్రారంభమైన కొంతకాలానికి రాత్రి పగలు సమానంగా ఉండే కాలం విషువత్తు ప్రారంభమవుతుంది మొట్టమొదట. అంటే ఉదాహరణకి తుల మేష సూర్య సంక్రమణం. ఇప్పుడు మీకు విషయం అర్థమైపోయిందిగా. తులారాశిలోకి సూర్యుడు వస్తాడు, మేషరాశిలోకి వస్తే మేష సంక్రమణం అన్నాం, మకర రాశిలోకి వస్తే మకర సంక్రమణం అన్నాం, అలాగే తులారాశిలోకి సూర్యుడు అడుగు పెడితే తులా సంక్రమణం, అలాగే మేషరాశిలోకి సూర్యుడు అడుగు పెడితే మేష సంక్రమణం. మీకు తెలిసే ఉండొచ్చు కానీ తెలియకపోతే మళ్ళీ చెప్తున్నారండి. సంవత్సరానికి సంక్రాంతులు 12. అదేమిటండి ఒకే సంక్రాంతి గురించి మేము అన్నాం కదా అంటే, మనం మకర సంక్రాంతి గురించే చెప్పుకుంటున్నాం తప్ప అసలు సంక్రమణములు 12, రాసులు 12 కదా. ఈ 12 రాసుల్లోకి సూర్యుడు అడుగు పెడితే, మేషరాశిలోకి అడుగు పెడితే మేష సంక్రమణం. అది తమిళులకి మేషమాసం. మనకి ఎలా అయితే చైత్రం వైశాఖం ఉన్నాయో వాళ్ళకి సూర్యుడి వల్ల మాసాలు ఏర్పడతాయి. మనకి చంద్రుడు పూర్ణిమ నాడు ఎందులోకి అడుగు పెడుతున్నాడో ఆ నక్షత్రమును బట్టి మాసం వస్తుంది. చిత్ర అనే నక్షత్రంలోకి చంద్రుడు పూర్ణిమ నాడు అడుగు పెడితే దానికి చైత్రమాసం అని పేరు. విశాఖ నక్షత్రంలో పూర్ణిమ నాడు చంద్రుడు అడుగు పెడితే వైశాఖం, అవునా? అలా చైత్ర వైశాఖాల్లాగా వాడికి సూర్యుడు రాశిలోకి అడుగు పెడితే మాసం ఏర్పడుతుంది. అనగా సూర్యుడు మేషరాశిలోకి అడుగు పెడితే మేష సంక్రమణం, అది మేషమాసం. వాళ్ళకి సూర్యుడు వృషభ రాశిలోకి అడుగు పెడితే దాన్ని వృషభ సంక్రమణం అంటాం, అదే వృషభ మాసం. అలాగే సూర్యుడు ధనురాశిలోకి అడుగు పెడితే ధనుర్మాసం, అదే ధనుర్మాసం అంటే దానికి ధనుస్సు సంక్రమణం అని పేరు. మకర రాశిలోకి అడుగు పెడితే మకర సంక్రమణం. ఇలా 12 రాశుల్లోకి 12 సార్లు అడుగు పెడతాడు కనుక 12 సంక్రమణాలు ఉంటాయి. ఈ 12 వాళ్ళకి మాసాలు. ఈ సంక్రమణములలో తులా సంక్రమణము, మేష సంక్రమణము ఈ రెండు సాధారణంగా భాద్రపద మాసంలోను మార్చిలోనూ వస్తాయి. పాల్గొన మాసంలో వచ్చే అవకాశం ఉంటుంది, అదేం రావాలని కాదు. ఈ రెండు మాసాల్లోకి సూర్యుడు అడుగు పెట్టినప్పుడు అంటే తులారాశిలోకి అడుగు పెట్టినప్పుడు తులా సంక్రమణం, మేషరాశిలోకి అడుగు పెడితే మేష సంక్రమణం. ఈ రెండు సంక్రమణములకు విషువత్తులని పేరు. అప్పుడు చేసే దానమాట. ఇప్పుడు మొత్తం ఏం చెప్పాము, ఉత్తరాయణం అలాగే కర్కాటక సంక్రమణం దక్షిణాయనం ఈ విషువత్తులు. తర్వాత సూర్య చంద్రగ్రహణ కాలాలు. సూర్యగ్రహణం చంద్రగ్రహణ కాలంలో గ్రహణ స్నానం అయిపోయాక బంగారము దానము చేసినా, వెండి దానము చేసినా, ధనం దానం చేసినా, భూమి దానం చేసినా ఆ వచ్చే పుణ్యం ఇంకెంత అంత కాదు. అందుకే మొన్న మేము కురుక్షేత్రానికి వెళ్ళాం. ఈ సంవత్సరం మనకి గ్రహణం పాక్షికం కాబట్టి అదేం పట్టించుకోకర్లా. మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రభాస క్షేత్రంలో స్నానానికి పెడుతున్నాం మేము. ఈ సంవత్సరం లేదు కానీ 2021లో ప్రభాస క్షేత్రానికి వెళ్ళి, ప్రభాస క్షేత్రం అంటే సౌరాష్ట్రంలో సోమనాథ క్షేత్రం అన్నమాట, అక్కడ గ్రహణ స్నానం చేయించబోతున్నాను. అలాంటప్పుడు మనకి తోచిన బంగారం దానం చేసిన, లేదా దక్షిణ దానం చేసిన, వెండి దానం చేసిన, ఇక అతనికి వచ్చే పుణ్యం ఇంతింత ఎవరని చెప్పలేమన్నమాట. మొత్తం మీద ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం, విషువత్ కాలం, సూర్యచంద్రగ్రహణ కాలాలు, అలాగే కర్కాటక మేషమకరాది సంక్రాంతులు, ఇటువంటి కాలములలో చేసే దానము అనంత ఫలితం ఇస్తుంది. ఈ దానములకు పుణ్యకాలములు అంటారు వీటిని. అలాగే పితృదేవతల కార్యక్రమాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా అంతే. తద్దినాలు వచ్చినప్పుడు లేదా అప్పుడప్పుడు మనకి మహాలయ పక్షాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ సమయంలో పితృదేవతల్ని తలుచుకుని చేసే దానం కూడా అనంత ఫలితం ఇస్తుంది. ఈ సృష్టిలో స్వర్గము ప్రసాదించున్నది, ఆయువును పెంచున్నది, వంశాభివృద్ధి కలిగించున్నది ఈ దానం మాత్రమే. ఎప్పటికైనా దాన ధర్మాన్ని మించింది లేదు. అందుకే కదండి మనకి సతీ సుమతిలో ఈ దాన ధర్మంలో ఒక పాట ఉంది,
మహారాజులైనా మహివీడు వేళ కొని పోయినారా తమ వెంట సిరుల నెరదాత పేరే నిలిచేది ధరణి నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే పేదాల నీతి సారం.
ఎంత గొప్ప పాట అది, అది మనకు ఆదర్శం. అలాగని మనం మునిగిపోకూడదు, అంటే నాశనం కాకుండా దానం చేయాలి. సర్వనాశనం అయిపోతున్నప్పుడు దానం వల్ల ఆ దానం చేయకపోవటమే ఉత్తమం. ఇప్పటి వరకు గరుడ పురాణంలో సదాచారాల మగ్గతో కొన్ని చెప్పుకున్నాం మనం. ప్రస్తుతం 1వ తారీఖు నుంచి 6వ వరకు విశ్రాంతి ఇస్తున్నాను మీకు. లైవ్ కార్యక్రమం ఆపి గరుడ పురాణం అనువాదం తొందరగా పూర్తి చేశాక 7వ తారీఖు నుంచి మళ్ళీ ఈ గరుడ పురాణంలో ప్రేతకల్పము బ్రహ్మకల్పము ఉన్నాయి. చాలామంది ఈ ప్రేత బ్రహ్మకల్పాలు వినాలి పూర్తిగా మీ ద్వారా అని అడుగుతున్నారు. ఇప్పుడైతేనే సక్రమంగా వినగలమనే కోరికతో ఉన్నారు. అందువల్ల మళ్ళీ 7వ తారీఖు నుంచి మీ అందరికీ మళ్ళీ ప్రత్యక్ష ప్రసారంలో కలుస్తాను. సుందరకాండ పారాయణం మాత్రం ఆపకుండా అలాగే చేయండి, ఎలాగో పారాయణం మొదలుపెట్టారు. నేను చదివిందేమో మీరు శ్రవణం చేసేయండి, నా ఇంత స్పీడ్గా మీరు చదవలేరు కనుక ఒకసారి వినేయండి. విన్న తర్వాత మీరు మళ్ళీ పారాయణం మొదలుపెట్టుకోండి. శ్రవణం పారాయణం రెండు అవుతాయి. ఏదైనా అవకాశం ఉన్నంత వరకు చేసుకోండి. ఎక్కువ సమయం కాదో అరగంట కేటాయించండి, పావు గంట కేటాయించండి, భగవంతుడి అనుగ్రహం పొందండి. మళ్ళీ మీ అందరికీ 7వ తారీఖు నుంచి నేను, అంటే 7వ తారీఖు లోపు ఒకవేళ గురువు గారికి ఏదైనా అమ్మవారి సందేశం వస్తే రెండు రోజులు ముందే మొదలెట్టచ్చు. కాబట్టి 7వ తారీఖు ఖచ్చితంగా అనుకోకండి. ఒక్కోసారి మా అమ్మ నా మనసులో ప్రవేశించి ఇన్ని రోజులు రుద్రా 3వ తారీఖు నుంచే మొదలెట్టండి అనుకోండి, అప్పుడు 3వ తారీఖు నుంచి కూడా మొదలు పెట్టచ్చు. సత్సంగంలో ఉన్నవాడికి అప్పటికప్పుడు విషయాలు తెలుస్తాయి కనుక ఈ సత్సంగంలో ఉన్నటువంటి మెసేజ్లు సందేశాలు చూడండి. ప్రస్తుతానికైతే 6వ తారీఖు వరకు ఆపాలనుకున్నాం, 7వ తారీఖు నుంచి మొదలు పెట్టాలనుకున్నాం. అయినప్పటికీ ఒకవేళ ఏ కారణం చేతనైనా త్రిమాతృస్వరూపిణి అయిన మా జగన్మాత లలితా పరాభట్టారికి హృదయంలో ప్రవేశించి స్పందన కలగజేసి ఒక రెండు రోజులు ముందే మొదలుపెట్టంటే ముందే మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా సాధ్యమైన తొందరగా ఈ గరుడ పురాణ అనువాదం పూర్తి కావాలని కోరుకోండి. మీరందరూ గీతా ప్రెస్ వారికి ఎంత ఎక్కువగా ఈ పురాణం ప్రింట్ అయ్యి మా చేతికి వస్తుందా అని ఎదురు చూస్తున్నామండి, తొందరగా ఎదురు చూస్తున్నామండి అని సందేశం పంపితే అంత తొందరగా పుస్తకం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గీతా ప్రెస్ వాళ్ళ దాంట్లోకి లాగిన్ అయ్యి తొందరగా పుస్తకం ముద్రణ అయి మా చేతి రావాలనేటటువంటి సందేశం పంపాలని మీకు నేను సందేశం ఇస్తున్నాను. రేపు మళ్ళీ కలుసుకునేదాకా, రేపంటే నేను చెప్పేది 7వ తారీఖు కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.